హాయ్, ఐఎమ్ యువర్ హోస్ట్ డాక్టర్ జోయల్ మదాసు. దేవుని వాక్యంను వివరించి సరి అయిన భావమును అర్థమును తెలియజేయటకు ఈ పాడ్కాస్ట్ మినిస్ట్రీ ఏర్పరచబడింది. ఈ మినిస్ట్రీ మీకు ఆశీర్వాదకరముగా ఉంటుందని తలంచున్నాను. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ బైబుల్ ప్రబోధాలు, వేర్ గాడ్స్ వర్డ్ ఈజ్ యాక్యురేట్లీ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఫెయిత్ఫుల్లీ ప్రొక్లెయిమ్డ్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ ఫర్ బైబుల్ ప్రబోధాలు. ఈ వారం ఎపిసోడ్ టాపిక్ మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ది ఇంపార్టెన్స్ ఆఫ్ మొజాయిక్ కవెనెంట్. బేసిక్లీ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మొజాయిక్ కవెనెంట్, లేదా మోషే ధర్మశాస్త్రం కానీ మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి. ఇంతకుముందు వారం మనం అబ్రహాము నిబంధన గురించి తెలుసుకున్నాం. అబ్రహాము నిబంధన షరతులతో కూడని నిబంధన, అంటే ఆ నిబంధనలో ఎటువంటి షరతులు లేవు. మోషే నిబంధన షరతులతో కూడినటువంటి నిబంధన. ఈ నిబంధనలో కొన్ని షరతులు ఉన్నాయి. దాని అర్థం ఏమిటంటే, ఉదాహరణకు అబ్రహాము నిబంధనలో దేవుడు అబ్రహాము నుంచి ఏమీ కోరలేదు, ఏమీ ఆశించలేదు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు విశ్వాసముతో ముందుకు నడిచాడు. దాంట్లో ఎటువంటి షరతు లేదు ఆ నిబంధనలో. మోషే ధర్మశాస్త్రము లేదా మోషే నిబంధనకు వస్తే, దేవుడు కొన్ని షరతులు పెట్టాడు ఆ మోషే నిబంధనలో. మనము నిర్గమాకాండము 19వ అధ్యాయం చూస్తే దేవుని వాక్యం ఇలాగ సర్విస్తుంది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చూద్దాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితును, మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని నెట్లు చేర్చుకుంటునో మీరు చూచిత్రి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యముగా నుందురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పును. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. మరి ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితును, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని నిట్లు చేర్చుకుంటునో మీరు సూచిత్రి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, గమనించండి ఈ చిన్న పదాలు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన ఎడల. ఈ వాక్య భాగము 5వ వచనము మోషే ధర్మశాస్త్రం లేదా మోషే నిబంధన షరతులతో కూడినటువంటి నిబంధన అని రుజువు అని రుజువు మనం చూడగలం ఇక దేవుని వాక్యంలోనే. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, మొదటిది దేవుడు ఆశించేది ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవుని మాట వినాలి. రెండవది, నా నిబంధన ననుసరించి నడిచిన ఎడల. సో మొదటిది శ్రద్ధగా దేవుని మాట విని, రెండవది ఆయన నిబంధనను అనుసరించి నడిచిన ఎడల వారికి కలగబో ఆశీర్వాదం ఏంటంటే, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. ఈ నిబంధన షరతులతో కూడినటువంటి నిబంధన అని మనం ఖచ్చితంగా దేవుని వాక్యంలో చూసాం. దేవుడు మోషే ద్వారా ఈ నిబంధన ఇవ్వటానికి గల సారాంశం ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మొదటిగా మనం గమనించాల్సింది ఏమిటంటే, మోషేతో దేవుడు చేసిన నిబంధన రక్షణను కలిగించుటకు మాత్రం కాదు, రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలుగుతుంది. మోషేతో దేవుడిచ్చినటువంటి నిబంధన ద్వారా మాత్రం రక్షణ కలగదు. అది మొదటిది మనం గమనించాల్సిన పాయింట్. రెండవది, మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ నిబంధన రక్షణ కలుగుటకు మార్గాన్ని చూపుతుంది. మొదటిది, మోషే నిబంధన రక్షణను కలుగజేయదు. రెండవది, మోషే నిబంధన రక్షణకు మార్గాన్ని చూపుతుంది. ఈ నిబంధన యేసుక్రీస్తు యొక్క అవసరాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క అవసరం చూపుతూ ఉంది. సో ఆ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిది, ఇది రక్షణను కలిగించదు. రెండవది, రక్షణకు దారి చూపుతుంది. దీని సారాంశము, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, యేసుక్రీస్తు రాకడ లేకపోతే యేసుక్రీస్తుని ఆశించులాగున దేవుడిది ఈ నిబంధనను నియమించున్నాడు. ఎందుకంటే మనం రాబోయే వాక్య భాగాల్లో చూస్తాం యేసుక్రీస్తు ప్రభు ఈ మోషే నిబంధన గురించి పలికినటువంటి మాటలు. మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోషే నిబంధన అబ్రహాము నిబంధన కింద వస్తుంది. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి అబ్రహాము నిబంధన కింద వస్తుంది. ఈ రెండింటికి కూడా సంబంధం ఉంది. కాకపోతే మనం ప్రాముఖ్యమైన అంశాలు గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాము నిబంధన షరతులతో కూడిన నిబంధన, మోషే నిబంధన షరతులతో కూడిన నిబంధన. మోషే నిబంధన, దేవుడు మోషేతో నిబంధన చేసినప్పటి నుంచి కూడా మిగతా పాత నిబంధన గ్రంథం మనం చూస్తే అది అంతా కూడా ఈ మోషే ధర్మశాస్త్రం పైనే ఆధారపడి ఉంటుంది. మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధనపై ఆధారపడి ఉంటుంది. సమస్తం మొత్తం మోషే ధర్మశాస్త్రం, మోషే నిబంధన నుంచి ఆది కాండము అంతము వరకు కూడా, అంటే చివరి గ్రంథం వరకు కూడా మోషే యొక్క శాస్త్రము, ధర్మశాస్త్రము మోషే యొక్క నిబంధనపై చాలా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం న్యాయాధిపతులు గ్రంథంలో చూసినా కానీ, తర్వాత ప్రవక్తలు రాసినటువంటి గ్రంథంలో చూసినా కానీ, వారు ఎప్పుడూ కూడా దేవుడు మోషేతో చేసినటువంటి నిబంధనను వా ఇస్రాయేలీలకు గుర్తు చేస్తూ ఉంటారు. మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధనను వారు ప్రవక్తలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఇస్రాయేలీలకు గుర్తు చేస్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యమైనటువంటిది ఈ మోషే నిబంధన. ఈ నిబంధనలో షరతులు కూడా మనం చూసాం. మొదటిది, శ్రద్ధగా విని. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యముగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమై రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. మొదటిది, మొదటి మూడు ప్రాముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే ఈ వాక్య భాగంలో, మొదటి పాయింట్ అది దేవుని యొక్క పరిశుద్ధతను చూపుటకు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను చూపించుటకు, బయలుపరచుటకు దేవుడు ఈ నిబంధన చేశాడు. పౌలు ఏమని సెలవిస్తున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 7:12 కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదయు ఉత్తమమైనదైయున్నది. దేవుడు ఎందుకు ఈ ధర్మశాస్త్రమును మోషే ద్వారా ఇచ్చాడు అంటే, మొదటిది మనం గమనించాల్సింది, యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని బయలుపరచడానికి. యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని వారికి బయలుపరచుటకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రెండవది, మానవుని యొక్క పాపమును బయలుపరచుటకు. యెహోవా దేవుడు మానవుని యొక్క పాపమును బయలుపరచుటకు ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు. మొదటిది, ఆయన పరిశుద్ధతను చూపించుటకు, బయలుపరచుటకు. రెండవది, మానవుని యొక్క పాపమును బయలుపరచుటకు. మూడవది, ఒక రక్షకుడికై ఉన్నటువంటి అవసరతను చూపించుటకు ఈ ధర్మశాస్త్రమును లేదా ఈ నిబంధనను ఇవ్వటం జరిగింది. మొదటిది, ఆయన పరిశుద్ధత, దేవుని యొక్క పరిశుద్ధతను చూపించుటకు, బయలుపరచుటకు. రెండవది, మానవుని యొక్క పాపమును బయలుపరచుటకు. మూడవది, ఒక రక్షకుని అవసరం ఉందని చూపించుటకు. ఈ మూడు కూడా మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధనలో ప్రాముఖ్యమైన అంశాలు. మొదటి అంశం చూద్దాం, దేవుడు పరిశుద్ధుడని అది బయలుపరచుటకు ఈ నిబంధన ఏర్పరచబడింది. మొదటి పాయింట్ మనం ఎక్కడ చూస్తామంటే, అది 19:6 మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పము. అక్కడ రెండు మాటలు మీరు గమనించవచ్చు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము గాను, రెండవది పరిశుద్ధమైన జనము గాను. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకు దేవుడు వారిని పరిశుద్ధమైన జనముగా ఉండాలని కోరుకుంటున్నారు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్న, ఆయన పిలుచుకున్నటువంటి ఆయన జనులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని యొక్క కోరిక. ఇది మొదటి షరతు. ఎప్పుడు కూడా మానవ జాతి, దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవుడు కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టాడు మానవుడికి. ఆ రిక్వైర్మెంట్స్లో మొదటి రిక్వైర్మెంట్ ఇది. దేవుడు ఎలా అయితే పరిశుద్ధ దేవుడో, ఆయన జనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అన్న రిక్వైర్మెంట్, అన్న షరతు మనం ఇక్కడ చూడొచ్చు. సో మొదటి పాయింట్, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని చెప్పి ఆయన షరతు పెట్టాడన్నమాట. రెండవది, మానవుని యొక్క పాపము బయలుపరచుటకు. మత్తయి వార్త 5:20 చూద్దాం. మత్తయి వార్త 5:20. శాస్త్రులు నీతి కంటెను, పరిసయ్యులు నీతి కంటెను, మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మానవుని యొక్క పాపమును బయలుపరచుటకు దేవుడు ఈ నిబంధనను మోషే ద్వారా మనకు తెలియజేశాడు. ఈ నిబంధనను మోషే ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే మనము రోమీలకు రాసిన పత్రిక 7:11 చదువుకుందాం. కాబట్టి ఏముందము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లన రాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును అని పౌలు అంటా ఉన్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రం ఇవ్వబడ్డ కారణం ఏమిటి? మొదటిది, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి ఆయన కోరిక, అందుకనే అటువంటి షరతు పెట్టాడు. రెండవది, మానవుని యొక్క పాపాన్ని బయలుపరచుటకు ఈ షరతు యొక్క, ఈ నిబంధన యొక్క ప్రాముఖ్యత. మూడవది, ఒక రక్షకుడు కావాలి, రక్షకుడికై అవసరత ఉంది అని తెలియజేయటకు మోషే నిబంధన యొక్క ప్రాముఖ్యత కూడా. ఒక రక్షకుడు కావాలి, రక్షకుని యొక్క అవసరత ఉందని తెలియజేయటకు మోషే నిబంధన యొక్క ప్రాముఖ్యత. మత్తయి వార్త 5:17 మనం చూస్తే, ధర్మశాస్త్రము వలనైనను, గమనించండి, ధర్మశాస్త్రం వలనైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్పి ఇది యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాటలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు తన వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు. సో మూడు పాయింట్లు. మొదటిది, యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని బయలుపరచడానికి ఈ నిబంధన ఇవ్వటం జరిగింది. రెండవది, మానవుని యొక్క పాపమును బయలుపరచటకు ఈ నిబంధన ఇవ్వటం జరిగింది. అది మనం మత్తయి సువార్త 5:20 చూసాం. మూడవది, రక్షకుడు కావాలి, రక్షకుడికి అవసరత ఉందని ఈ నిబంధన యొక్క ప్రాముఖ్యత. ఈ మూడు పాయింట్లు కూడా ఈ మోషే నిబంధన యొక్క ప్రాముఖ్యతను చూపిస్తూ ఉన్నాయి. అది మోషే నిబంధన యొక్క ప్రాముఖ్యత. కానీ ఈ నిబంధన ఎట్లాంటిది అసలు? ఈ షరతులు ఏమిటి? మూడు పాయింట్లు మనం చూసాం. కానీ ఈ మోషే నిబంధనతో కూడినటువంటి షరతులు ఏమిటి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన షరతులతో కూడిన నిబంధన, మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన షరతులతో కూడిన నిబంధన. కాబట్టి మరి ఈ షరతులు ఏమిటి, ఎక్కడున్నాయి, మనం ఎక్కడ గమనించగలం ఆ షరతులను? నిర్గమకాండము 19 చాలా ప్రాముఖ్యమైనది. ఈ 19:3-6 మన తెలుగు బైబిల్లో మనం గమనించవచ్చు. ఈ షరతులు ఏమిటంటే, మొదటి షరతు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, ఖచ్చితంగా వారు దేవుని మాటను వినాలి. అది ఖచ్చితంగా జరగాల్సిన విషయం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, ఒకవేళ మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించి దాని ప్రకారం నడిచిన ఎడల, ఆ తర్వాత వాక్య భాగం చూడండి, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. స్వకీయ సాంపాద్యమగుదురు, అది మొదటి ఆశీర్వాదము. దీని అర్థం ఏంటంటే దేవుడు చెప్పినది చేసి ఆయన మాటను అంగీకరించి ఆయన మాటకు అనుగుణంగా నడుచుకుంటే వారికి ఆశీర్వాదములు కలుగుతాయి. వారి ఆ దేవుని మాటను వ్యతిరేకంగా అవిధేయత చూపుతూ నడిస్తే వారికి శాపాలు కలుగుతాయి. అది ప్రాముఖ్యమైనటువంటి షరతు ఈ మోషే ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి షరతు. నా దేవుని మాటను వింటే వారికి ఆశీర్వాదము, దేవుని మాటను వినకుండా అవిధేయుడై జీవిస్తే వారికి శాపాలు. కానీ వారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను గమనించండి. ఈ వచనాల్లో 5వ వచనంలో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే సమస్త దేశ జనులలో, అంటే ప్రపంచంలో ఆ సమయంలో ఉన్నటువంటి జనములందరిలో కూడా వారు ఇశ్రాయేలీయులు దేవునికి స్వకీయ సాంపాద్యమగుదురు. వారు ఒక ట్రెజర్, స్వకీయ సాంపాద్యమగుదురు. అది మనం 19వ అధ్యాయం 5వ వచనం చూడవచ్చు. దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఇశ్రాయేలీయులకు దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధము ఏర్పరచుకుంటుంటారు. దేవుని నిబంధనను గైకొని జీవిస్తే దేవునితో ప్రత్యేకమైనటువంటి సంబంధం వారికి ఉంటుంది. ఇతర దేశస్తులు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలతో పోల్చుకుంటే ఇశ్రాయేలీయుల దేశము దేవునితో ఉన్నటువంటి సంబంధము ఒక ప్రత్యేకమైన సంబంధముగా ఇతరులకు కనపడుతూ ఉంటుంది. సో అందుకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు, సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వది, మొదటి ఆశీర్వాదము స్వకీయ సాంపాద్యం. 2వది చూడండి, 6వ వచనంలో మీరు నాకు యాజక రూపమై రాజ్యముగాను, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. అది 2వది. దీని అర్థం ఏమిటంటే ఇతర దేశస్తుల ముందు వారు యెహోవాను చూపుతూ ఉంటారు. ఇతర దేశస్తులకు, ఇతర దేశస్తుల ముందు వారు యెహోవాను హెచ్చిస్తూ ఉంటారు. దాని అర్థం అది. పరిశుద్ధమైన జనముగా ఉందరు. ఎందుకు దేవుడు వారిని పరిశుద్ధమైన జనముగా ఉందరు అని అన్నారు? ఇతర దేశస్తులకును దేవుడికును వారు మధ్యవర్తిగా ఉంటారని. మధ్యవర్తిగా అంటే వారి ద్వారా వారు ఇతర దేశస్తులకు యెహోవాను హెచ్చించి చూపుతారు, మొదటిది. 2వది, ఇతర దేశస్తులను గూర్చి వారు మధ్యవర్తిగా ఉంటారు యెహోవాకు, ఆ ఇతర దేశస్తులకు. మొదటి ఆశీర్వాదము స్వకీయ సాంపాద్యము గల అనేక సమస్త దేశ జనులలో వారు స్వకీయ సాంపాద్యం అగుదురు. 2వది, పరిశుద్ధ జనముగా ఉందరు, దేవుని మాటను విని ఆయనకి విధేయులై జీవిస్తే. 3వది, పరిశుద్ధ జనము. 2వది, యాజక రూపమైన రాజ్యముగాను. 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. మొదటి ఆశీర్వాదము స్వకీయ సాంపాద్యము. దీని అర్థం ఏమిటంటే ఇశ్రాయేలీలకు దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంటుంది. ఇశ్రాయేలీల దేశమునకు దేవునకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధము ఉంటుంది. 2వ ఆశీర్వాదము 6వ వచనంలో మనం చూడవచ్చు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. యాజక రూపమైన రాజ్యముగాను ఉందురు. అది 2వ ఆశీర్వాదం. యాజకమైనటువంటి రాజ్యముగాను అంటే దాని అర్థం ఏమిటంటే ఇశ్రాయేలీయులు ఇతర దేశస్తుల మధ్యను, దేవుని మధ్యను మధ్యవర్తులుగా ఉందరు. అది వారి యొక్క డ్యూటీ. ఇతర దేశస్తులకు దేవుని మధ్యవర్తులుగా ఉండట. 3వది, 6వ వచనంలో మనం చూడవచ్చు, 3వ ఆశీర్వాదం, మీరు నాకు యాజక రూపమై రాజ్యముగాను. అంతవరకే కాదు, వారు పరిశుద్ధమైన జనముగా కూడా ఉంటారు. వారు పరిశుద్ధమైన జనముగా కూడా ఉంటారు. దేవుని ఆశీర్వాదములవి. పరిశుద్ధమైన జనముగా అంటే దాని అర్థం ఏమిటంటే ఇతర దేశస్తులకు లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులకు కానీ వారితో పోల్చుకొనకుండా ఒక ప్రత్యేకమైన రాజ్యం, ఒక ప్రత్యేకమైనటువంటి దేశముగా వారు ఉంటారు. ఆ పదము పరిశుద్ధ అనే పదం నాకు అర్థం ఏమిటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇతరుల దగ్గర నుంచి వారికి సంబంధం ఉండదు. సంబంధం అంటే వారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా చూపబడతారు, పరిశుద్ధ ప్రజలుగా. మూడు పాయింట్లు మనం ఈ నిబంధనలు మనం చూడొచ్చు. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి పాయింట్లు మనం ఈ నిబంధనలో చూడొచ్చు. లేవీకాండము 18వ అధ్యాయంలో చూస్తే దేవుడు మరికొన్ని ఆజ్ఞలిస్తాడు. ఈ మోషే ధర్మశాస్త్రము ప్రాముఖ్యముగా దాని షరతు ఏమిటంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు గైకొని ఆయనకు విధేయతలై జీవిస్తే, ఆయనకి విధేయత చూపి జీవిస్తే వారికి ఆశీర్వాదములు లేదా వారికి శాపములు. లేవీకాండము 18వ అధ్యాయము 1-7 చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. గమనించండి, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు, అది మోషేతో దేవుడు చెబుతున్నటువంటి వాక్యం, ఇశ్రాయేలీయులతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారం వలన చొప్పున మీరు మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకును వాటిని ఆచరింపవలను. మీ దేవుడగు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. సో లేవీకాండము 18వ అధ్యాయం 1-5 చూస్తే మనం ఇంకొన్ని కారణాలు లేదా ఇంకొన్ని ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం గమనించవచ్చు. మొదటిది, వారు దేవునికి విధేయతలై ఉండాలి. దేవునికి విధేయతలై ఉండాలి. నేను మీ దేవుడని యెహోవా అని నీవు ఇశ్రాయేలుతో చెప్పము. దేవుడు వారి దేవుడు, వారు దేవునికి విధేయత చూపించాలి అనేది మొదటి మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుడు వారిని, ఇశ్రాయేలీయులను వేరే దేశస్తులలాగా ఉండకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ వాక్య భాగంలో. నేను మీ దేవుడైన యెహోవా, మీరు నా మాట చెప్పున నడుచుకోవాలి, నేను చెప్పింది చేయాలి, నాకు విధేయత కలిగి జీవించాలి. మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైన దేశ జనాల్లో లేకపోతే ఆ ట్రెడిషన్స్ ఆ కల్చర్స్లో వాళ్ళకు మాదిరిగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోది, వీటిని పాటిస్తే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ఆయనకు విధేయత చూపిస్తే వారు జీవిస్తారు. వారి జీవితం కూడా దీనిపై ఆధారపడి ఉంది. మనం 5వ వచనంలో చూస్తే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును. వారి జీవితం కూడా దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞను, ఆయన మాటలకు విధేయులై జీవిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవుని మాటను ఆయనకు అవిధేయులై జీవిస్తే, ఆయన మాటను వినకుండా అవిధేయులై జీవిస్తే వారికి శాపాలు. ఇది ఎంత దూరం వెళ్తుందంటే వారికి ప్రాణానికి కూడా హానికరం. ఈ మోషే నిబంధన యొక్క సారాంశం అంతటి కూడా మనం క్లుప్తంగా ఈ విధంగా చెప్పవచ్చు. దేవుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో వారికి ఏమని ఆజ్ఞాపించాడు? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఈ వాక్య భాగము మోషే ధర్మశాస్త్రము యొక్క సారాంశం అన్నట్లు. దేవుడు ఈ నిబంధనలు, ఇన్ని షరతులు ఎందుకు పెట్టాడు ఇశ్రాయేలీయులకంటే, ఏం కారణం అంటే దేవుడు వారు ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆయన్ను వారి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను ప్రేమింపవలనని. ఇన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు వాళ్ళకి. మీరు ఇలా నేను చెప్పింది చేస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది, నా మాటకు వ్యతిరేకంగా జీవిస్తే మీకు ఆశీర్వాదం ఉండదు. కానీ ఇదంతటికీ కారణం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయులను, ఆయన్ను ప్రేమించాలి అన్నది మెయిన్ రీజన్. సో మోషే ధర్మశాస్త్రం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం అనేకమైనటువంటి ఆజ్ఞలు, షరతులతో కూడినటువంటి ధర్మశాస్త్రం. కానీ దాని బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ లైన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ప్రేమించాలి. సో అది ఈ మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇస్రాయేలీలు దేవుని వాక్యము, దేవునికి విధేయత కలిగి జీవిస్తే, దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తే వారికి ఆశీర్వాదములు, దేవుని మాటకు అవిధేయతలై జీవిస్తే వారికి శాపములు. మోషే ధర్మశాస్త్రము, మోషే యొక్క నిబంధన ప్రాముఖ్యత ఇది. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ ఫర్ బైబుల్ ప్రబోధాలు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ మెసేజ్ అండ్ హోప్ఫుల్లీ ఐఎమ్ బీయింగ్ హెల్ప్ఫుల్ టు యూ. iTunes page visit cheyandi, please write a review and rate the podcast ministry. Also meek emaina prashnalu unte daiyachesi you can send me an email through contact form on the website at bibleprabodhalu.org, or you can go to facebook.com/bibleprabodhalu page and ask me questions there if you have any questions. I hope you're all having a good week so far. May the Lord bless you.